అధ్యాయం 5. యేసు కేవలం మరో అవతారమేనా? క్రైస్తవ మతానికి హిందూమతానికి తేడాలేదని మన హిందూమిత్రులు తరచుగా చెబుతుంటారు. త్రిత్వం, త్రిమూర్తులు, అవతరణ, అవతారం అనే భావనలు ఒకటే అని, లేదా మౌలికంగా సమానమైనవని, పైకి మాత్రమే తేడాగా కనిపిస్తాయని వాదిస్తారు. కాని ఇది నిజమేనా? యేసు అవతారాలలో ఒకడని అంగీకరించడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉంటారు. కొందరైతే ఇతర దేవుళ్ళు, దేవతలతో పాటు యేసును కూడా పూజిస్తారు. కాని యేసు నిజంగా కేవలం మరో అవతారమేనా? విష్ణువు యొక్క 10 అవతారాలు. అవతారం సంస్కృతం క్రిందికి దిగడం లేదా అవరోహణం, అంటే విష్ణువు సృష్టికర్త బ్రహ్మ, సంహారకర్త శివునితో పాటు హిందూ త్రిమూర్తులలో పరిరక్షకుడైన దేవుడు, జంతు మానవ లేదా జంతు మానవ మిశ్రమ రూపాలలో వ్యక్తమవడాన్ని సూచిస్తుంది. ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మాన్ని నశింపజేయడానికి, దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం ఈ అవతారాలు జరుగుతాయి. ఈ భావన భగవద్గీత 4:6-8 పురాణాలలో కనిపిస్తుంది. కొన్ని గ్రంథాలు 22 అవతారాలను సూచిస్తాయిగాని సాధారణంగా 10 మాత్రమే గుర్తించబడతాయి. వాటిలో 9 గతంలో జరిగినవి, 1 భవిష్యత్తులో జరగనున్నది. మత్స్యావతారం మనువును ప్రళయం నుండి కాపాడటానికి, ఆయన పడవను సురక్షితంగా లాక్కెళ్లడానికి జరిగింది. కూర్మావతారం దేవతలకు అమృతాన్ని అందించడంలో సహాయపడటానికి జరిగింది. వరాహావతారం హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించి జలమయమైన భూమిని రక్షించడానికి జరిగింది. నరసింహావతారం హిరణ్యాక్షుని సోదరుడు రాక్షసరాజు హిరణ్యకశిపుని చేతిలో హింసకు గురవుతున్న ఒక భక్తుణ్ణి కాపాడటానికి, హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి జరిగింది. మనిషి కాని జంతువు కాని తనను చంపలేరన్న వరం బ్రహ్మ నుండి పొందిన కారణంగా ఆ మిశ్రమరూపం అవసరమైంది. వామనావతారం రాక్షసరాజు మహాబలిని అణచడానికి జరిగింది. క్రోధి అయిన మనిషి పరశురాముడు, గొడ్డలి ధరించిన రాముడు క్షత్రియుల దౌర్జన్యం నుండి బ్రాహ్మణ కులాన్ని కాపాడటానికి వచ్చాడు. పరిపూర్ణ మానవుడైన రాముడు రాక్షసరాజు రావణుణ్ణి సంహరించడానికి వచ్చాడు. దివ్య రాజనీతిజ్ఞుడైన కృష్ణుడు అర్జునుడు తన పవిత్ర క్షాత్రధర్మాన్ని నిలబెట్టుకునేలా చేయడానికి వచ్చాడు. తరువాతది కరుణామయుడైన బుద్ధుడు, లేదా కొందరి ప్రకారం కృష్ణుని సోదరుడైన బలరాముడు. కలియుగాంతంలో, ఈ యుగం ముగింపులో, తెల్లగుర్రంపై వచ్చే కల్కి భవిష్యత్తులో అవతరిస్తాడు. ఆ తర్వాత సంపూర్ణంగా కొత్త విశ్వచరిత్రాచక్రం ఆరంభమవుతుంది. అవతారం అవతరణ ఒక పోలిక. అవతారం అనే భావనను క్రీస్తు అవతరణతో పోల్చిచూస్తే ఈ రెండింటి మధ్య మౌలికమైన తేడాలు ఉన్నాయని, పైకి కనిపించే పోలికలు కేవలం ఉపరితలమైనవేనని స్పష్టమవుతుంది. ఉదాహరణకు, అవతరణ నిజమైనది, చారిత్రకమైనది, శాశ్వతమైనది, ఒకేసారి పూర్తయ్యే దేవుని కార్యం. అవతారాలు అనేకం, చారిత్రకమైనవి కావు, శాశ్వతమైనవి కావు. అవతరణ పాపభరిత మానవాళిని వెదకి రక్షించడానికి జరిగింది. మనుషులంతా పాపం చేసి దేవుని మహిమను అందుకోలేకపోయారు గనుక వారందరి పాపాలకు ఒకేసారి పూర్తిగా బలిని, ప్రాయశ్చిత్తాన్ని అర్పించడం ద్వారా వేర్వేరు అవతారాలు పైన వివరించినట్టుగా వేర్వేరు ప్రయోజనాల కోసం జరిగాయి. అంతిమ విశ్లేషణలో వాటి ప్రయోజనం సరిగ్గా వ్యతిరేకమైనది. చివరిగా, అత్యంత ముఖ్యంగా, యేసుక్రీస్తు తనకు తానుగా చేసుకున్నటువంటి ప్రత్యేకమైన అనన్యమైన దావాలు ఏ అవతారమూ చేసుకోలేదు. ఆ దావాలు నిజమైతే యేసు కేవలం అనేక అవతారాలలో ఒకడు కాదని, లోకానికి ఏకైక సత్యదేవుడు మనిషి రక్షకుడని రుజువవుతుంది. కాని దావాలు చేసుకోవడం వల్లనే అవి రుజువు కావు. కాబట్టి ఆ దావాలను మదింపు చేయడానికి, వాటి సత్యాసత్యాలను నిర్ధారించడానికి ఏవైనా నిష్పాక్షిక ప్రమాణాలు ఉన్నాయో లేదో మనం చూడాలి. నిజమైన దేవుడు మనిషికి 8 ప్రమాణాలు. గతంలో కొందరు దేవుడు అవతారమని, దేవుడు మానవరూపంలో వచ్చాడని దావా చేసుకున్నారు. ఇప్పటికీ కొందరు అలాంటి దావాలు చేస్తున్నారు. కాని నిజమైన దేవుడు అవతారం. నిజమైన దేవుడు మనిషి ఎవరో మనం ఎలా తెలుసుకోగలం? ఈ దావాదారులలో నిజమైన దేవుడు మనిషి ఎవరో గుర్తించడానికి సహాయపడే కొన్ని ప్రమాణాలు మనకు అవసరం. సత్యాన్వేషకులు, తత్వవేత్తలు ఈ విషయంపై శ్రమించి కొన్ని ప్రమాణాలను రూపొందించారు. వాటిని జాష్ మెక్డెవెల్ చేసిన విశ్లేషణపై ప్రధానంగా ఆధారపడి, గత సంవత్సరాలుగా నేను చేసిన సొంత అధ్యయనంతో కలిపి క్రింద జాబితా చేసి వివరిస్తున్నాను. జాష్ మెక్డెవెల్, ద న్యూ ఎవిడెన్స్ దట్ డిమాండ్స్ అ వర్డిక్ట్, నాష్విల్లీ, థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 1999, 285 నుండి 328. దేవుడు మనిషిగా మారితే తన జననంలో, జీవితంలో, మరణంలో 8 విషయాలను నెరవేర్చాలని మనం ఆశిస్తాము. మొదటిది, మానవ చరిత్రలోకి అతీంద్రియంగా ప్రవేశించడం. ఎందుకు? సహజంగా పుట్టిన బిడ్డ సహజమైన మానవ శిశువే అవుతుందిగాని మానవరూపంలో ఉన్న దేవునిగా పరిగణించబడలేడు. కన్యాగర్భధారణ ద్వారా మానవ చరిత్రలోకి యేసు ఒక్కడే అనన్యమైన రీతిలో ప్రవేశించాడు. దీన్ని ప్రవక్తలు ముందుగానే తెలియజేశారు. ఆదికాండము 3:15, యెషయా 7:14, సువార్త వృత్తాంతాలు దీన్ని ధృవీకరించాయి. మత్తయి 1:18-25, లూకా 1:26-38, 2:1-7, కన్యాజననం, సంపూర్ణ దైవత్వం, సంపూర్ణ మానవత్వం ఒకే వ్యక్తిలో ఐక్యం కావడాన్ని సాధ్యం చేసింది. పుట్టిన వ్యక్తి, దేవుడు, మనిషి కేవలం దేవుడు కాదు, కేవలం మనిషి కాదు. ఇది తప్పనిసరిగా జరగాలి. ఎందుకంటే నిజమైన మనిషి మాత్రమే బాధపడి మరణించగలడు. నిజమైన దైవిక వ్యక్తి మాత్రమే ఆ బాధకు అనంతమైన విలువను ఇవ్వగలడు. అంతేకాక అనంతుడైన దేవుడు మాత్రమే మనుషులందరి పాపాలన్నిటికీ పూర్తి శిక్షను భరించగలడు. ఏ పరిమిత సృష్టి ఆ శిక్షను భరించలేదు. కాబట్టి యేసు బాధపడినప్పుడు తన మానవత్వంలో సిలువపై బాధపడింది దేవుని కుమారుడే. అలాగే నిజంగా సంపూర్ణంగా దేవుడై, నిజంగా సంపూర్ణంగా మనిషి అయినవాడు మాత్రమే దేవునికి, మనిషికి మధ్యమధ్యవర్తి కాగలడు. 1 తిమోతికి 2:5. 2, పాపరహితుడై ఉండటం. ఎందుకు? పాపులను రక్షించడానికి వచ్చేవాడు పాపరహితుడై ఉండాలి. గుడ్డివాడు మరో గుడ్డివానికి దారి చూపలేనట్టు పాపి మరో పాపిని రక్షించలేడు. కీర్తనలు 49:7-9, హెబ్రియులకు 9:11-18, 1 నుండి 18, కన్యాజననం వల్ల క్రీస్తుకు నిజమైన మానవత్వం లభించిందిగాని భ్రష్టమైన నైతిక స్వభావం సంక్రమించలేదు. మరియ నుండి యేసుకు సంక్రమించి ఉండగల పాపస్వభావాన్ని పరిశుద్ధాత్మకార్యం నివారించింది. లూకా 1:35, యేసు తన వ్యక్తిత్వంలో పాపరహితత్వాన్ని ప్రదర్శించాడు. ఆయన పాపరహితత్వం ఆయన స్వయంగా ఇచ్చిన సాక్ష్యం ద్వారా. యోహాను 8:29, ఆయన మిత్రుల సాక్ష్యం ద్వారా. యోహాను 6:69, 1 పేతురు 2:22, 1 యోహాను 3:5, హెబ్రీయులకు 7:26, 2 కొరింథీయులకు 5:21, లూకా 1. వచనం 35. చివరకు ఆయన శత్రువుల సాక్ష్యం ద్వారా కూడా. మత్తయి 27 వచనం 19. 24. 54 లూకా 23 వచనం 41 రుజువైంది. 3. కేవలం మనుషులైన ఇతరుల నుండి తనకున్న భేదాన్ని తీవ్రంగా గుర్తించి ఉండటం. ఎందుకు? మానవ రూపంలో ఉన్న దేవుడు తాను దేవుడనే విషయాన్ని మరచిపోయి తరువాత అకస్మాత్తుగా తాను దేవుడినని గ్రహించడం విచిత్రంగా ఉంటుంది. యేసు తన మాటల్లో, క్రియల్లో తన జీవితమంతటా ఆ భేదభావాన్ని ప్రదర్శించాడు. లూకా 2 వచనం 49. యోహాను 2 వచనాలు 13-17. 4. ఏ మనిషి ఎన్నడూ పలకని అత్యంత గొప్ప మాటలు పలకడం. ఏ మనిషి ఎన్నడూ బోధించని అత్యంత గొప్ప విషయాలను బోధించడం. ఎందుకు? దేవుని అనంత జ్ఞానం ఆయన బోధనలో ప్రతిబింబించాలి. ఆయన మాటలు సాటిలేని ప్రభావాన్ని కలిగి ఉండాలి. చరిత్రలో మరే వ్యక్తి మాటల కంటే క్రీస్తు మాటలు మానవాళిపై ఎంతో లోతైన ప్రభావాన్ని చూపాయని చరిత్రే సాక్ష్యమిస్తోంది. 5. విశ్వవ్యాప్తమైన శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండటం. ఎందుకు? విశ్వదేవుడు మానవ చరిత్రలోకి వచ్చి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు కేవలం ఒక తెగకో, చిన్న సమూహానికో దేవుడిగా ఉండటం, ఆయన ప్రభావం పరిమితంగా, తాత్కాలికంగా ఉండటం విచిత్రంగా ఉంటుంది. మానవ చరిత్రపై, జీవితంపై క్రీస్తు ప్రభావం విశ్వవ్యాప్తమైనది, శాశ్వతమైనది, సాటిలేనిది. ఆయనే మన చరిత్రకు కేంద్రబిందువు. ఆయన లేకుండా మన చరిత్రకు అర్థం చెప్పలేము. 6. మానవాళి ఆధ్యాత్మిక దాహాన్ని విశ్వవ్యాప్తంగా తీర్చడం. ఎందుకు? విశ్వదేవుడు మానవాళి అందరినీ రక్షించడానికి మానవ చరిత్రలోకి వస్తే మానవాళి ఆధ్యాత్మిక దాహాన్ని విశ్వవ్యాప్తంగా తీర్చకపోవడం విచిత్రంగా ఉంటుంది. ప్రతి భాషకు, ప్రతి జాతికి చెందిన ప్రజల ఆధ్యాత్మిక దాహాన్ని యేసు తీర్చాడు, తీరుస్తున్నాడు కూడా. 7. అతీంద్రియ శక్తులను ప్రదర్శించడం. ఎందుకు? విశ్వదేవుడు, సృష్టికర్తయైన దేవుడు కాలదేశ విశ్వంలోకి ప్రవేశించినప్పుడు తన సొంత సృష్టిపై తనకున్న శక్తిని ప్రదర్శించాలి. లేకపోతే ఆయనే దేవుడు అవతారమని మనం నిశ్చయించుకోలేము. ప్రకృతిపై, రోగంపై, మరణంపై యేసు అనన్యమైన శక్తిని ప్రదర్శించాడు. 8. మరణంపై శక్తిని ప్రదర్శించడం. ఎందుకు? మానవ జీవితంలో అర్థాన్ని పూర్తిగా నాశనం చేసేది మరణమే. అది పాపపర్యవసానం. కాబట్టి దేవుడు పాపం నుండి, మరణం నుండి మనలను విడిపించి నిత్యజీవ నిరీక్షణను ఇవ్వడానికి వస్తే మరణంపై తన శక్తిని ప్రదర్శించాలి. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించినప్పుడు యేసు తన మరణంపై శక్తిని ప్రదర్శించాడు. కాని అంతకంటే ముఖ్యంగా, 3వ దినాన తానే తిరిగి బ్రతికినప్పుడు, పునరుద్ధానం చెందినప్పుడు ఆ శక్తిని ప్రదర్శించాడు. దేవుడు మనిషి రూపంలో లోకంలోకి వచ్చి ఉంటే, ఒక వ్యక్తి దేవుడు మనిషి, లోక రక్షకుడు అనే దావాను మనం అంగీకరించాలంటే పైన చెప్పిన 8 ప్రమాణాలు ఆయన జననంలో, జీవితంలో, మరణంలో నెరవేరాలి. దేవుడు అవతారమని దావా చేసుకున్న లేదా నమ్మబడిన వ్యక్తిలో ఈ 8 విషయాలు నిజం కాకపోతే ఆయనను కేవలం మనిషిగానే చూడాలి. దేవుడు మనిషిగా కాదు. ఇది త్రిభుజం ఉంటే దానికి తప్పనిసరిగా 3 భుజాలు ఉండాలి. దాని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉండాలి అని చెప్పడం లాంటిదే. పైన చెప్పిన ప్రమాణాలన్నిటినీ నెరవేర్చినవాడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆయనే దేవుడు, అవతారంగా అర్హత సాధిస్తాడు. అనంతుడు, సర్వశక్తిమంతుడు, శాశ్వతుడు అయిన దేవుని కుమారుడు మనిషిగా మారి శాశ్వతంగా మానవ స్వభావాన్ని తనతో ఐక్యం చేసుకోవడం అవతరణ. విశ్వమంతటిలోకెల్లా అత్యంత గంభీరమైన అద్భుతంగా, అత్యంత గంభీరమైన రహస్యంగా, శాశ్వతంగా నిలిచి ఉంటుంది. వేన్ గ్రూడెమ్. సిస్టమాటిక్ థియాలజీ, గ్రాండ్ రాపిడ్స్, జాండర్వాన్ పబ్లిషింగ్ హౌస్, 1994. 531. 563 చూడండి. కాని మనం ఆయనను తెలుసుకుని శాశ్వతంగా ఆయనలో ఆనందించడానికి దేవుడు ఇదంతా మనకోసమే చేశాడు. యేసు గురించిన ఈ సత్యంతో మనం ఏమి చేస్తామన్నదానితోనే మన అంతిమ శాశ్వత గమ్యం నేరుగా ముడిపడి ఉంది.